சதர்ல 6 லட்சம் 40,000 6 டபுள் கமர்ஷியல் குக்கிங் அண்ட் பெத்த குக்கிங் உபதேசாமிருத்தம் ఇంకా మొదటి శ్లోకమే వాచో వేగ మనస క్రోధ వేగం జీవ వేగ ఉదరోపస్థ వేగ ఏతాన్ వేగాన్ యో విషయత ధీర సర్వామపి మాం ప్రభువంత దృశ్యాత్ ఆత్మ ఇంద్రియ నిగ్రహం గల వ్యక్తి మాటల వేగాన్ని మనసు కోరికలను క్రోధాన్ని నిగ్రహించి జీవ వేగాన్ని జీవ చాపల్యాన్ని ఉదరపూర్తిని జననేంద్రియాల ఉత్తేజనను నిగ్రహించగలడు అట్టి ధీరుడు ప్రపంచమంతటా శిష్యుల్ని చేసుకున్నందుకు యోగ్యుడగు. పన్నెండవ పేజీ. శరీర అవిద్యాజాల్ జోడేంద్రియ తాయకా జీవఫేల విషయ సాగర తార్ మధ్య జీవాతి లోభమయ సుందరమతి తాకే జీతా కఠిన సంసారే కృష్ణ బడా దయామయ కోరి భరే జీవాజాయ్ సుప్రసాదాన్న దీలాభాయ్ శ్రీ అన్నామృత పావో రాధాకృష్ణ గుణగావో ప్రేమడాకో శ్రీ చైతన్య. ఇది ప్రసాద సేవ చేసేటప్పుడు చేయవలసినటువంటి ప్రార్థన. రోజు భోజనం చేయడానికి ముందు నైవేద్యం పెట్టే మంత్రాలు వేరుగా ఉన్నాయి. తర్వాత నైవేద్యం పెట్టిన భోజనం చేసే ముందు ఈ బెంగాలీ ప్రార్థన, దాని అనువాదం అంటే మనం భోజనం చేసే ముందు ఎలాంటి మనోభావనలతో భోజనం చేయాలా. ఓ సోదరులారా, ఈ భౌతిక శరీరం అజ్ఞాన కూపం, ఇంద్రియాలు మహాప్రాణాంతక శత్రువులు. ఎందుకంటే అవి ఆత్మను భోగములనే సంసారంలోనికి త్రోసివేయ. అది మనం ఈ శరీరం చెప్పినట్టు వినకూడదు, తిని పండుకోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ అట్లాగే అహంకారంతో మన సొంత డబ్బా కొట్టుకోవాలని చూస్తూ ఉంటాం, లేదా సాకులు చెప్పాలని చూస్తూ ఉంటాం. ఈ రకంగా మనం మనస్సు చెప్పినట్టు, మనసు అనేది సూక్ష్మ శరీరం, ఇంద్రియాలంటే స్థూల శరీరం. ఈ రెండు చెప్పినట్టుగా దాన్ని ఏమంటారు, గోస్వామి. గోస్వామి అంటే మామూలు మనంతా గోదాసు. గో అంటే ఇంద్రియాలు, గోదాస్ అంటే ప్రపంచం అంతా కూడా వాళ్ళకి తోచినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా బతుకుతున్నారు. వాళ్ళంతా గోదాసులు. ఆయన కలెక్టర్ అయినా కూడా గోదాసులే, ఆయన జడ్జి గారు అయినా కూడా గోదాసులే, ఆయన ఎంత డబ్బున్న వాడైనా కూడా. ఎందుకంటే వాళ్ళకి ఆత్మ కళ్యాణం ఏంటి, మనం ఆత్మను ఎలా ఆత్మలాగా బతకాల అనేది తెలియక ఏందేందో చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు దానివల్ల మన వచ్చే జన్మ మనకి ఏం గతి పడుతుంది, ఎన్ని వాళ్ళకి పట్టింపు లేదు. వాళ్ళకి తోచినట్టుగా పడవడానికి ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి, క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా, జనాలంతా కూడా వాట్సాప్లో వచ్చింది, వాళ్ళు ఈ క్రికెట్ మ్యాచ్ల్లో ప్రధానమంత్రి దగ్గర నుంచి అంటే ఎవరికి బాధ్యత లేదు, ఎందుకు ఆడాలా, దానిలో ఏముంది, ఒకడెవడో సెంచరీ కొడతాడు అంత లక్కే కదా, తక్కని వికెట్ తగులుతుంది బోల్డ్ అయిపోయాడు, ఒరే ఈ మాట ఏం చేయలేదు ఇంకోసారి, అంటే గ్యాంబులింగ్ గ్యాంబులింగ్ అంతే కదా, అక్కడ గొప్పతనం వెళ్ళా వాటి తర్వాత. అసలు ఆటలు అనేవి ఎందుకు ఉన్నాయి, ఆటలు అనేది ఒక వ్యాపారం అయింది, ఆటలు అనేది ఒక జోదం అయింది, దాని మీద మనం బెట్టింగ్లు పెట్టుకుని ఇండియా గెలుస్తుంది పాకిస్తాన్ గెలుస్తుంది వీడి పాటు సెంచరీ పడతాడో లేదా బెట్టింగ్ అంటే పిచ్చి పనులు. మామూలుగా ఇవన్నీ విదేశీయులు తినదరక్క డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక ఇట్లాంటి పనులు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఆధ్యాత్మిక సభ్యత అనేది లేదు వాళ్ళకి, వాళ్ళకి అంటే అంధులు, ఆధ్యాత్మిక అంధులు. ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడు గురించి అంటూ అన్నాడు, ధృతరాష్ట్రుడు మామూలుగానే అంధుడు కాదు, అతను ఆధ్యాత్మికం కూడా అంధుడు. ఆధ్యాత్మిక అంధుడు అంటే పక్షపాతాలు చేయడం, అన్యాయాలు చేయడం, మనసును చంపుకుని అని అంటే నువ్వు భగవంతుడు ఎవరే చేయదురా అని లోపల నుంచి చెబుతున్నాడు, నువ్వు గమ్మున ఉండవయ్యా నేను చేయాల్సింది చేసుకుంటాను, ఆల్ రైట్ అనుభవించు, ఆల్ రైట్. ఎప్పుడైనా కూడా నువ్వు ఏమైనా చెడు చేస్తుంటే లోపల నుంచి భగవంతుడు ఆయన అంటాడు చేయమాకి పని చెప్పి గమ్మునుండే రాజమ్మ పాప ఆయన గమ్మునుంటాడు, ఎందుకంటే భగవంతుడు ఆయన మనకి సలహా ఇస్తాడు కానీ బలవంతం చేయడు, అందుకని భగవంతుని మనం పట్టించుకోం. బలవంతం చేస్తే అప్పుడు మనం లొంగిపోవాల్సి వస్తుంది, కానీ భగవంతుడు ఆయన అటువంటి పనులు చేయడా, భగవంతుడు మన మనల్ని గౌరవిస్తాం, నాయన నీకు తెలివితేటలు ఉన్నాయి ఇచ్చేస్తే మంచిదని చెబుతాను, గమ్మునున్నాయి మా దేవుడు మాకేం తెలియదు, మా దేవుడు మనకేం తెలియదు, నువ్వు అన్యాయాలు మోసాలు చేస్తున్నావు అంటే ఏదో నాలుగు రాళ్ళు సంపాదించి డబ్బులు, నాలుగు రాళ్ళు సంపాదించి మేడ కట్టేసుకుందాం, కారు కొనేద్దాం, పిల్లకాయలకి మోటార్ సైకిల్ కొనేద్దాం, ఏం కదా అంటే నీకు తెలీదు ఎన్ని చేసినా కూడా ఆత్మకు సుఖం కలగదు, ఆత్మ కావాల్సినటువంటిది భజన అధ్యయనానికి భగవంతుడు గీతలో చదువుతున్నాడు, భగవంతుడు లోపల నుంచి కూడా చదువుతూ ఉంటాడు, గురువులు కూడా చదువుతూ ఉంటారు. మనం దాని అంటారు గోదాస్, గోదాస్ అంటే ఇంద్రియాలకి బానిసై బతికేవాళ్ళు. గోస్వాములు ఎప్పుడు భజనలు చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఇంద్రియాలని దాటారు, ఇంద్రియాలను దాటిన వాడికి తెలిసిపోతుంది ఈ శరీరంతో నాకు పని, అంత అన్నం అంత శరీరాన్ని బతికి ఉంచడానికి అంత తినడం, అంతకు మించి ఇంక ఈ శరీరంతో వేరే పని ఏం లేదు, మిగతా పని అంతా కూడా ఆధ్యాత్మిక స్థాయిలో ఆత్మ చేయవలసిన పనులు, ఆత్మ చేయవలసిన పనులు ప్రహ్లాదుడు చెప్పాడు శ్రవణం కీర్తనం. ఆత్మ చేయాల్సిన పనులు అంటే వినాలి కదా ముందు, ఆత్మకి ఏం పనులు అడిగితే ఏం చెబుతారు మనకి తెలియదు, కొంతమంది ఆత్మ నిరాకారం అంటారు, ఆత్మ చాలా చిన్నది సార్ దానికి ఏం పనులు ఉంటాయి సార్, కానీ ఆత్మ భగవంతుడి యొక్క అంశము. అంటే భగవంతుడికి సేవ చేయాల్సిన బాధ్యత ఆత్మకి. కానీ ప్రస్తుతం మనం నేను చిరంజీవిని, నేను తాజుని, నేను పలానా రాజుని అంటే ఆ బాధ్యతను మీకు గుర్తొస్తాయి శరీరంగా. నీ కాదు నేను చిరంజీవిని కాదు, నేను తాజుని కాదు, నేను రాజుని కాదు, నేను ఆత్మని అనగానే మనకు నాకు ఎందుకు కృష్ణుడు అంటే నాకు ప్రేమ లేదు, నా రోగమేంది, నాకుండే రోగమేంది. ఒక ఆయనకు ఒళ్ళంత దురదగా ఉంటే ఎంత ఆనందంగా గీక్కుంటున్నాడు కానీ ఒళ్ళు పాడవుతుంది కదా. నీకు దురద ఉంటే రోగం నయం చేయించుకోవాలి. కానీ దురద అంటే కొద్దిగా ఆనందంగా కూడా ఉంటుంది గీక్కుంటూ ఉంటే కదా, అనగదా దురదగా ఉన్నది గీక్కుంటే ఆనందం కలుగుతుంది కదా. కానీ అది నిజమైన ఆనందం కాదు, రోగాన్ని పెంచేటువంటి ఆనందం. పుండ్లు పడతాయి, ఒళ్ళంతా పాడవుతుంది, అందుకే మనం దురద తగ్గడానికి మందులు తీసుకుంటాం. ఎందుకంటే ఒళ్ళు పాడైపోతుంది, గీక్కుని గీక్కుని రక్తం కారుతూ ఇన్ఫెక్షన్ అయ్యి. అంటే మనుషులంతా కూడా చక్కగా భజనలు చేసి ఆ భగవంతుడి సంబంధంలో ఉండే ఆనందాన్ని పొందాలి. అది మన నిజమైన ఆనందం. భజన ఎంత చేసినా కూడా నువ్వు బాగుపడుతూ ఉంటావు కానీ చెడిపోయేది లేదు. కానీ భోగాలు లేదా దురదకి ఎంత కోక్కుంటూ ఉంటే అంత నీ రోగం పెరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి భజనలో ఆనందం ఆనందమే, దురదలో ఆనందం కూడా ఆనందం. కానీ ఆ ఆనందం అది తప్పుడు ఆనందం, మనకి తర్వాత దుఃఖాన్ని కలిగించేటువంటి ఆనందం. అంటే తమాం అంటే ఆల్మోస్ట్ మనుషులందరూ కూడా ఆత్మానందం కోసం ప్రయత్నం చేయకుండా వాళ్ళంతా కూడా ఈ భోగాలు, క్రికెట్ ఆడడం అంటే ఏంది, సినిమాలు చూడడం అంటే ఏంది, క్లబ్బులకు పోవడం అంటే ఏంది, హోటళ్ళకు పోవడం అంటే ఏంది, అంతా ఇంద్రియ భోగాలు. దానివల్ల రోగాలు పాలయ్యి తర్వాత ఎంతో కార్పొరేట్ హాస్పిటల్స్ పోయి అక్కడ ఆస్తులను పోగొట్టుకుని బిల్లులు కట్టలేక కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బున్నంతవరకు లాగుతూ ఉంటాడు. వీడు కట్టలేడంటే చెన్నై పోవయ్యా నువ్వు, చెన్నై పోయి చూపించుకో. ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్లో చావనియరు, నేను వాళ్ళ హాస్పిటల్లో డబ్బులు దండుకోవడం అంటే వాళ్ళకి పని. అది అయిపోతే మీరు కట్టలేదంటే చెన్నై పోవయ్యారు, అక్కడ చూపించుకుంటారు ఇంకా. ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్లో తెస్తే వాళ్ళ హాస్పిటల్కి చెడిపేరు వస్తుంది. వాళ్ళు ఇష్టం, డబ్బులు ఇచ్చేంతవరకు ఉంచుకుంటారు, డబ్బులు ఇవ్వలేకపోతే పోవయ్యారు. ఎంత ఖర్చు పెట్టారు, 1 లక్ష 2 లక్షలు ఇల్లు కొల్లైంది, అప్పు తీసుకురావాలా, అప్పులు కట్టుకోలేము. వాడు ముందే చెప్పచ్చు కదా ఇది నయం కాదే, వాడు నయం కాదే అని చెప్తే ఇంకా హాస్పిటల్ అంటే నడుస్తుంది. నేను ప్రయత్నం చేస్తాను సార్, నేను గట్టిగా చూస్తాను సార్, పాప మీరు అది నమ్ముకుని వీడేదో బతికిస్తాం. మొత్తం గాజులన్నీ ఇల్లు తాకట్టు పెట్టి అవన్నీ చేసి ఆ తర్వాత పోయా అంటాడు ప్రజలకి పరిస్థితి. కాబట్టి పాయింట్ వచ్చి మనుషులు భజనలో ఉండే ఆనందాన్ని తప్పించి మరో ఆనందం మరో విధంగా కలుగుతుంది అనే భ్రమం మనకు ఉండకూడదు. ఆనందం ఏమైనా దొరికేటైతే భజనలో దొరుకుతుంది, మిగతా ఆనందాన్ని మనం మూర్ఖులు నమ్ముతారు. బుద్ధిమంతులు భజన బయట ఆనందం అనేది దొరికే అవకాశం లేదు. కాబట్టి మనం వాటి ఎడ మనకి ఆకర్షణ అనేది పెట్టుకోదలుచుకుంటాం. అటు ఓ సోదరులారా, మనమే ప్రేమ గతి భక్తి వినోద్ ఠాకూర్ రాశారు. ఆయన చాలా ఉత్తమ కోటికి చెందినటువంటి భక్తుడు. కానీ మనలాంటి పనికి మాలిన వాళ్ళందరినీ కూడా ఆయన తన కుటుంబ సోదరులారా ప్రేమగా పిలుస్తున్నాడు. ఎక్కడైనా ప్రేమగా ఉన్నప్పుడు వాటి అన్ని కాగితాలు తయారయ్యాయి. ఈయన కార్యసాధకుడు, పనులు దిగాడంటే తాడో పేడ తెలుసుకుని తింటాడు. ఓ సోదరులారా, ఈ భౌతిక శరీరం ఒక అజ్ఞాన కోపం కాబట్టి శాస్త్రాలు చదవాల, మనం గురువుల దగ్గర నుంచి వినాల, మనం మన మనస్సుని మనం తిప్పుకోవాల. మనస్సు చెప్పినట్టు వినడం కాకుండా అందుకే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఆయన అన్నాడు, కొద్దిగా నిద్ర లేవగానే గది మూలకు పోమన్నాడు. మీరు అనుకుంటారు నెక్స్ట్ ఏంది, ఈయన అంత పెద్ద స్వామి, అంత పెద్ద ఆయన భక్తి సిద్ధాంత ప్రభుపాదు వారి గురు, ప్రభుపాదు వారి గురు అయినా నిద్ర లేవగానే ముందు గది మూలకు పోమన్నాడు ఆయన. నెక్స్ట్ ఏం చేయాలి, గది మూలలో ఏముంటుంది, చీపులు చెప్పులు ఉంటాయి. గది మూలలో ఏం పెడతాం మనం, చీపులు చెప్పులు పెడతాం కదా గది మూలలో. నేను రూమ్ మధ్యలో చెప్పులు పెట్టుకుంటాను, ఒక పక్కన పెడతాడు మూల. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నిద్ర లేవగానే గది మూలకు పోమంటున్నాడు. అంటే ఆయన గది మూల చెప్పులు చెప్పులు ఉంటే అక్కడ ఏం చేయాలి సార్ మనం, వాడితేనే నీ పని అంట తీసుకుని నువ్వు నీ చెప్పులను తీసుకుని నెత్తి మీద కొట్టుకోమంటున్నాడు. నేను కొట్టడం కాకుండా నిన్ను నువ్వే కొట్టుకో, ఆ చీపు తీసుకుని నిన్ను నువ్వే కొట్టుకో. ఏమని, ఇన్ని రోజులు నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, ఇంకేనా బాగుపడి ఒప్పించి మనస్తా అని చెప్పి కొట్టుకోవాలంట. అంటే మనస్సుని సరి చేయడానికి ఒక స్టోరీ గుర్తొస్తాను నాకు. ఒక ఆయన బాగా పక్షుల్ని అని, పక్షులు అంటే ఇష్టం, రకరకాల పక్షులను భోగి చేసుకుంటూ ఉంటాడు. అక్కడ ఫలానా దాని ముక్కు ఎర్రగా ఉంది సార్, దాని తోక నేలను ఆ పక్షిని కొనుక్కోవాలంటాడట. అప్పుడు ఒక ఆయన వాడు చెప్పాడు, నేను పక్షిని చూసాను దానికి రెండు తలకాయలు ఉన్నాను. అరే రెండు తలకాయలు ఉంటే పక్షి అది నేను కొనాలన్నాడు ఆయన. ఆ పక్షికి రెండు తలకాయలు, హంస అది, హంస హంస అది చెత్తా చెదారం చెప్తాను. హంసకు నువ్వు పాలు ఇచ్చినా కూడా పాలల్లో నీళ్లు వదిలేసి చప్పచప్పన్నాయి, దాని దానిలో ఉండే పాలల్లో ఉండే లాక్టిన్ లాక్టోజ్ అది అత్తినేస్తుంది, ఒట్టి నీళ్ళు వదిలిపెట్టేస్తుంది. దానిలో ఆ స్వభావం ఎరం కాకులు చెత్త తింటూ ఉంటాయి, హంసలు మంచి మంచి చోట్లు ఉంటా ఉంటాయి. హంస దానికి రెండు తలకాయలు తీసుకొచ్చాడు ఇంటికి, తీసుకొచ్చి దానికి పాలు పోస్తుంటే ఒక తలకాయ పాలు తాగుతుంది, రెండో తలకాయ అది తలకాయ కాదు అన్నట్టుగా తోక అన్నట్టు గమ్మునుంటుంది. ఇదేంద్రా మామూలుగా తలకాయ అంటే తింటుంది, ఆ తలకాయకి నాలుగు ఉంది ముక్కు ఉంది, కానీ ఒక తలకాయ పాలు తాగుతుంది. ఆయనకు అర్థం కాల, రెండు తలకాయలు తిన్నాను కదా, సరే వదిలిపెట్టాడు. వదిలిపెడితే ఆ తిరుగుతూ తిరుగుతూ మురికాల దగ్గర రెండో తలకాయ అక్కడ పెడుతుంటుంది, మొదటి తలకాయ పాలే తాగుతుంది, రెండో తలకాయ మురికి నీళ్ళు తాగుతుంది. ఇదేందిరా బాబు, వాళ్ళు తాగితే హంస ఎప్పుడు పాలు తాగాల, ఒక తలకాయ మురికి నీళ్ళు తాగుతుంది, ఒక తలకాయ పాలు తాగుతుంది, చిచ్చి హంస మురికి నీళ్ళు తాగడే అనేది అని చెప్పి ఆయన చెప్పాడు. నా హంసకి ఎవరైనా రోగాన్ని నయం చేసి లేదు, హంస మురికి మురికి నీళ్ళు తాగుకోవాలి. హంస పెద్ద తను చూస్తే నవ్వుతాడు, అందుకని చెప్పి అని చెప్పాడు. నా హంసకి ఎవరైనా కూడా ఆ రెండో తలకాయకుండా చెడలు వాటి అది పోగొట్టి అది కూడా పాలు తాగేస్తే నేను వాళ్ళకి అది ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ తలకాయ మాత్రం మురికి నీళ్ళ తాగుతుంది. అప్పుడు ఒక వైష్ణవుడు వచ్చాడు, ఒక వైష్ణవుడు వచ్చి గమనించాడు, ఓహో నేను దాన్ని సరిచేస్తా కానీ నాకు ఒక నెలలు టైం ఇవ్వాల, నేను తీసుకుపోవాలి దాన్ని, ఇంట్లో కూర్చోబెట్టి కాదు, ఆ అంశం నాకు ఇవ్వండి, నేను తీసుకుపోయి ఒక నెలల తర్వాత తీసుకొస్తా, రెండు తలకాయలు పాలే తాగేట్టు కాదు, ఒక తలకాయ రెండో తలకాయ కూడా పాలు తాగేట్టు కాస్తాడు. పాప ఆయన ప్రయత్నం చేశాడు, ఆ మురికి దొరకకుండా చేసి ఆ తలకాయలు పాలు పెట్టి నేను తాగటల్లా, వదిలిపెడితే దాని మళ్ళా రెండో తలకాయ మురికి ఎత్తుకుంటూ పోతాడు సరే అని చెప్పి ఆ వైష్ణవుడికి హ్యాండ్ ఓవర్ చేశాడు. నెలల తర్వాత నా అంశం తీసుకొచ్చి సరిగ్గా అలవాటు చేస్తాను. నెలల తర్వాత తీసుకొచ్చాడు, తీసుకొచ్చిన తర్వాత రెండో తలకాయ ముందు పాలు పెడితే గడగడగడ తాగుతుంది, దీని బుద్ధి మారిపోయింది, ఇంతకుముందు తాగలే పాలు తాగుతుంది అని డౌట్ వచ్చింది, దానికి మురికి నీళ్ళు దొరకలేదంటే పాలు తాగుతుంది, మురికి నీళ్ళు కూడా పెట్టి చూస్తా అని చెప్పి ఒక గిన్నెలో బాగా మురికి నీళ్ళు చచ్చిన చేపలు అయిన పెడితే అది కాస్త తలకాయ తిప్పేస్తాం, ఆశ్చర్యపోరే ఇంతకుముందు అంతా ఎత్తుక్కుంటూ పోయేది, ఇప్పుడు ఆ తలకాయకి మనం తీసుకొచ్చి ముందు పెట్టినా కూడా అది మురికి నీళ్ళు దాకా ఏంది అడిగాడు. ఏం చేశారు సార్ మీరు అంటే అసలు ఈ స్టోరీ యొక్క అర్థమైంది, మనకి భగవన్నామం దొరుకుతుంది, భగవన్నామంలో సుఖం ఉందని తెలుసు, భగవన్నామంతో మనం బాగుపడుతున్నామని కూడా తెలుస్తుంది, ఆయన కూడా మళ్ళీ అప్పుడప్పుడు మురికి పోతూ ఉంటాం, అంటే అది మన స్టోరీ, అది మన స్టోరీ, అంతకుముందు భగవన్నామం లేనప్పుడు ఎప్పుడు మురికే తింటున్నాం అది అదొక వేరే విషయం, భగవన్నామం దొరికి దీనిలో ఉండే శాంతి దీనిలో ఉండే సుఖం తెలిసి వచ్చింది, ఆయన కూడా అప్పుడప్పుడు మళ్ళా ఆ టీవీ చూడాలా మళ్ళా ఆ క్రికెట్ చూడాలా మురికి అడిపోతాడు. కాబట్టి ఈయన చెప్పాడు ఈ వైష్ణవుడు అంటే ఏం చేశాను, నేను చాలా ప్రయత్నం చేశా కానీ నేను నువ్వు ఎట్లా మార్చి తీసుకొచ్చావు, దీని ముందు ఇప్పుడు మురికి నీళ్ళు పెట్టినా కూడా తాగటం లేదు, ఏం చేశావు నువ్వు అంటే ఆయన చెప్పాడు, అది మురికి నీళ్ళు తాగుతున్నప్పుడు ఎత్తు మీద కొడుతూ వచ్చేదాన్ని, కొట్టినా కూడా మళ్ళీ అదే నేను లేనప్పుడు మళ్ళీ మురికి నీళ్ళు తాగుతుంది, అంటే మురికి నీళ్ళ నేను కారం కలిపా చేదు కలిపా అప్పుడు ఇంక దాని తోలికి పోతుందా, చదువు కారం కలిపితే మురికి నీళ్ళు తాగటం లేదు, తాగడానికి పోయినప్పుడు కొడుతుంటే దాన్ని నొప్పి కలిగి నేను మురికి నీళ్ళు కలిపితే కొడుతున్నాడు కట్టుకోకూడదు, ఇంకా మెల్లిగా కొట్టి దానికి ఆ చదువు కారం మురికి నీళ్ళు చూపించి దాని దాని దగ్గరికి పోకుండా చేసి మెల్లిగా దానికి పాలు అలవాటు చేశాడు. అదే రకంగా మనలో ఉండే చెడు పోవడానికి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఆయన నిద్ర లేవగానే గది మూలకి వెళ్ళి అక్కడ ఉండే చిప్పులు చెప్పులతో నేను నువ్వే కొట్టుకుని ఇంత మంచి మార్గం దొరికింది, నువ్వు ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచన చేయమాక, పిచ్చి పిచ్చి పనులు చేయమాక రోజు అంతే కదా, అందుకే గురువు పనేది, గురువు మనల్ని తిడుతూ ఉంటాడు, మంగళాతికి రాకపోయినా పిచ్చి కబుర్లు చదువుతున్నా అటు ఇటు నియమాలు తప్పించి బయట అక్కడక్కడ తింటుంటే గురువు మనల్ని, నువ్వు భక్తి కావాలంటే ఆ పనులు చేస్తుంటే నీకు భక్తి దొరకదు. అది ఇక్కడ ఓ సోదరులారా, ఈ భౌతిక శరీరం ఒక అజ్ఞాన కూపం, ఇంద్రియములు మహాప్రాణాంతక శత్రువులు, అందుకే భగవద్గీతలో భగవంతుడు మనం బయట ఎక్కడ మనకి శత్రువులు ఉన్నారనుకుంటాం కదా, వాడు నాకు శత్రువు, వాడితో పడదు నాకు, వాడు నన్ను గౌరవించడు, కానీ భగవద్గీత చెబుతుంది నీకు నంబర్ వన్ శత్రువు అనేవాడు ఎవడైనా ఉంటే నీ మనస్సే అంటున్నాడు, అంటే నీతోనే తిరుగుతున్నాడు నీ గొప్ప శత్రువు, నీకు నంబర్ వన్ శత్రువు అనేవాడు ఎవడని అంటే ఇప్పుడు ఉదాహరణ ఫర్ లక్ష్మి నిధి ఇది నాట్ ఎన్ ఎనిమి, ఫర్ లక్ష్మి ఆర్ ఓన్ మైండ్ ఈజ్ ఆర్ ఎనిమి, ఇది రైట్ క్లియర్లీ, నిధి ఈజ్ హెల్పింగ్ వెన్ షీ ఈజ్ డిస్టర్బింగ్ విత్ దిస్ అండ్ దట్ షీ ఈజ్ మేకింగ్ యూ ఇంప్రూవ్ యువర్ టాలరెన్స్ ఇంప్రూవ్ యువర్ కంపాషన్, ఇంప్రూవ్ యువర్ ఫర్గివ్నెస్ టీచింగ్. ఇట్స్ ఇట్ ఈస్ మేకింగ్ మీ బెటర్. బట్ బికాస్ వీ డోంట్ అప్రిషియేట్ దాట్, వీ థింక్ అవర్ మైండ్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. మైండ్ ఈస్ సేయింగ్ అండ్ వీఆర్ బిలీవింగ్ అవర్ మైండ్స్ అండ్ అన్నెసరీ మెస్సింగ్ అవర్ లైఫ్. సో వీ షుడ్ నాట్ థింక్. మనం ఎప్పుడు కూడా నా మనస్సు తప్పితే నాకు వేరే శత్రువులు ఎవరు లేరు. దానికి మన ఆచార్యులు వివరణ కూడా ఇచ్చారు. ఇప్పుడు నీ ఎవడో నీ వెనకాల పడి నిన్ను సతాయిస్తాడంటే, అతను తన పిల్లల్ని సతాయించడల్లా, తన పిల్లల్ని సతాయించడల్లా, నిన్ను సతాయిస్తున్నాడు, అందరినీ సతాయించడల్లా. అంటే నువ్వు చేసిన పాడు కర్మలకి అది పొందవలసిన దాచింది కాబట్టి ఆయన వచ్చి నీకు అని చేస్తున్నాడు. నీ కర్మల వల్ల ఆయన వచ్చి చేస్తున్నాడు. నీ కర్మలు బాగుపడిపోతే ఆయన బుద్ధి మారిపోతే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కాబట్టి నిజంగా మనకి పర్మనెంట్గా మనకి ఎవరు శత్రువులు మిత్రులు అనేవాళ్ళు ఎవరు లేరు. మనకి మనం దుర్మార్గులు అయితే భగవంతుడు ఎవరిని పంపిస్తాడు మనం చేసిన పాడు పనులకి, మనల్ని కూడా కష్టపెట్టడానికి. మనం మంచి పనులు చేస్తే చెడ్డవాడు కూడా మన దగ్గర వచ్చి మారిపోతాడు. మనం మంచి పనులు చేస్తాడు చెడ్డవాడే పాపం వీడు అమాయకుడు కొంచెం వీడి తోలికెత్తి కూడా వాడి హృదయం మారిపోతుంది. అంటే ప్రభుపాద ఆయన ఎంతో విశాలమైన హృదయం, ఎంతో క్షమాగుణము, దయాగుణము, ఓర్పు అన్నీ ఉన్నాయి. అంటే ఆయన ఎంత చెడ్డవాళ్ళ మధ్యలో తిరిగినా కూడా ఆయన వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసి వాళ్ళని తనలాగా బతకడానికి వాళ్ళకి ప్రేరణ కలిగించాడు కదా. అటు మనకి నిజంగా పర్మనెంట్గా ఎవరు శత్రువులు కానీ మిత్రులు కానీ లేదు. మన చెడ్డ పనులకు ఫలితాలు కలుగుతున్నప్పుడు మనకి శత్రువులాగా వచ్చి మనకి కష్టం కలిగిస్తూ ఉంటారు. మన మంచి కర్మలకు ఫలితాలు వస్తున్నప్పుడు జనాలు వచ్చి మనకి సహాయం చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి, మన మనస్సుకి మంచితనం అలవాటు చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకు అందరూ కూడా మిత్రులాగా తయారవుతారు. అందుకే ఒక భక్తుడు, ఉదాహరణకి నేను ఒక భక్తుడిని అనుకో, నేను భక్తుని అయితే నేను కొత్త ప్రాంతంలోకి వస్తా, ఎవరు నాకు తెలియదు. కానీ నేను మంచివాడిని అయితే మెల్లిగా అందరూ కూడా ఈయన మంచి ఆయన మంచి ఏదన్నా మంచితనం వల్ల అందరిలో కూడా పేరు తెచ్చుకోవచ్చు కదా. చెడ్డవాడు అయితే ఈ కుటుంబంలో ఉన్నా కూడా అందరూ కూడా వీడు వచ్చాడు ఇంకా ఎమకి ఇంకా వచ్చాడు చెడ్డవాడు మీ కుటుంబ సభ్యులు నేను తిరుగుతూ ఉంటారు. వీడు వచ్చాడు ఇంక గొడవలు పెట్టారు, వీడు వచ్చాడు ఇంక సతాయి మీ కుటుంబ సభ్యులే. కాబట్టి ఎవరు నీకు మిత్రులు శత్రువులు అనేవారు ఎవరు లేదు. నీ మనస్సు కారణంగా మన ఏవహి కారణం బంధమిత్రయో మనస్సే కారణం. కాబట్టి ఈయన అంటున్నాడు, ఇంద్రియములు మా ప్రాణాంతక శత్రువులు. ఎందుకంటే అవి ఆత్మ కళ్యాణం నుంచి తప్పించి నిన్ను పశువుల వలె భోగాల్లోకి సంసారంలోకి తోసివేయదు. అంటే మన శరీరం మనం నాశనం చేస్తుంది, మన మనస్సు మనం నాశనం చేస్తుంది. అందుకే ఎప్పుడు కూడా గురువుని ఆశ్రయించి, భక్తుల్ని ఆశ్రయించి, భగవన్ నామాన్ని ఆశ్రయించి, గురువుని ఆశ్రయించి, భక్తుల్ని ఆశ్రయించి, భగవన్ నామాన్ని ఆశ్రయించి, శాస్త్రాన్ని ఆశ్రయించి నువ్వు ఈ మనస్సు యొక్క ఈ మొండి ఈ బలమైన మనస్సుని మెల్లిగా అంటే ఒక్కరోజులో నువ్వు పులిని ఒకరోజులో అదుపులో గదలవుతాయి. తిండి పెట్టకుండా దాన్ని బలహీనం చేసి వదిలిపెట్టాలి, కొడుతూ ఉండాలి దాన్ని కదా. మెల్లగా పులి అప్పుడే పిల్లిలాగా తయారవుతుంది, కమా గడవు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీల గోస్వామి పాద మహారాజ్కి, ఉపదేశామృతంకి, శ్రీల ప్రభుపాదికి, హరినామ సంకీర్తానికి.